Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం అక్టోబర్ 30, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలందరికీ నమస్కారం. జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతోంది మీ భావరాజు పద్మిని. ఇటీవల కాలంలో భారత్ చైనాల మధ్య డోక్లాం వివాదం అనేది రాజుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీని కారణంగా ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సగటు భారతీయుడికి ఈ వివాదం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ వివాదం ఎందుకొచ్చింది, దీని వెనక ఉన్న కథేమిటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. భారత్, చైనా, భూటాన్ ఈ మూడు దేశాల మధ్యన డోక్లాన్ అనే కొండ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం తమదేనని చైనా, భూటాన్ వాదించుకుంటున్నాయి. చాలా కాలం నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. భూటాన్ అభ్యంతరాలు ఏమాత్రం పట్టించుకోకుండా గత జూన్ నెలలో చైనా ఏకపక్షంగా ఆ ప్రాంతంలో రోడ్డు మార్గాన్ని పునర్నిర్మించడానికి పూనుకుంది. దీన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి భూటాన్కు భారత్ మద్దతుగా నిలిచింది. డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు మార్గంతో భూటాన్తో పాటు తమ దేశ ప్రయోజనాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని భారత్ భావించింది. అయితే భారత్, భూటాన్ అభ్యంతరాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో చైనా తన పని తాను చేసుకుపోతూనే ఉంది. దీంతో భారత్ తన సైన్యాన్ని డోక్లాం ప్రాంతంలో మోహరించింది. చైనా కూడా సైనిక దళాలను మోహరించింది. సైన్యాన్ని ఉపసంహరించుకొని చర్చలకు రావాలని భారత్ ప్రతిపాదించింది. అయితే చైనా మొండిగా వాదిస్తూ తమ సైన్యాన్ని విరమించేది లేదంటూ భారతే తమ సైన్యాన్ని వెనక్కి రప్పించుకోవాలని మాట్లాడుతూ యుద్ధ వాతావరణాన్ని తరచుగా సృష్టిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నుంచి రోడ్లు, రైలు మార్గాల ద్వారా సరుకు రవాణా చేపట్టాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనాలోని లాంజౌ నుంచి పాకిస్తాన్లోని గద్వర్ పోర్ట్ వరకు కొత్త మార్గం ఉంటుంది. కొత్తగా చేపట్టబోయే మార్గం ద్వారా ఆఫ్రికా, ఐరోపా, మధ్య ప్రాచ్య దేశాలకు సరుకులు ఎగుమతి చేయాలని చైనా ఆలోచిస్తోంది. అయితే ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మించ తలపెట్టింది. తమ అనుమతి లేకుండా తమ భూభాగంలో కారిడార్ ఎలా నిర్మిస్తారంటూ చైనాను భారత్ ప్రశ్నించింది. ఈ పరిణామం కారిడార్ నిర్మాణానికి అడ్డంకిగా మారింది. దీంతో ఏం చేయాలనే దిక్కు తోచని స్థితి చైనాకు ఉంది. ఈ విషయంలో రాజమార్గం ద్వారా కాకుండా దొడ్డిదారిన పాక్కు చెందిన ఉగ్ర మూకలను భారత్ వైపు చైనా ఉసిగొల్పుతోంది. దీనికి చెక్ పెట్టే విధంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి పాక్ చైనాలకు గట్టి హెచ్చరికలు పంపుతూ ఉన్న విషయం, పంపిన విషయం మనకి తెలిసిందే. పాక్ సరిహద్దు గుండా ఉన్న భారత సైన్యం దృష్టి మరల్చేందుకు చైనా డోక్లాం అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. వాస్తవానికి డోక్లాం అనేది ఏ మాత్రం ఉపయోగం లేని కొండ ప్రాంతం. దీని గురించి చైనా ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే భారత్ ను ఈ వివాదంలోకి లాగి పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భారత సైన్యం దృష్టిని డోక్లాం వైపు మరల్చి తన చైనా పాక్ కారిడార్ పూర్తి చేసుకోవాలనే చైనా వ్యూహం. ఈ వ్యూహాన్ని ముందే పసికట్టిన భారత్ ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో అటు పాక్కు ఇటు చైనాకు గట్టిగా బదిలిస్తోంది. ఇంతకీ భారత్, చైనా ఈ రెండు దేశాల మధ్యన సరిహద్దు ప్రాంతం పొడవు ఎంతంటే 3488 కిలోమీటర్లు. ఈ సరిహద్దును పూర్తి స్థాయిలో నిర్ధారించుకోలేదు. మనం గత వారం మాట్లాడుకున్నట్టుగా చైనా భారత్ సరిహద్దు విషయంలో అప్పటి నుంచి అనేక వివాదాలున్నాయి. అనేక మార్లు ఈ సరిహద్దు రేఖను గీయడం జరిగిందన్నమాట. కానీ ఇది అని స్పష్టంగా ఇంతవరకు నిర్ధారణకి రెండు దేశాలు రాలేదు. అరుణాచల్ ప్రదేశ్ లోని 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమదేనని చైనా ఇప్పటికీ మొండిగా వాదిస్తూనే ఉంది. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా అది పేర్కొంటుంది. ఉత్తరాఖండ్ లోని 10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతము తమదేనంటుంది చైనా. రెండు దేశాలు సరిహద్దుల్లో చివరి మైలు వరకు మౌలిక సదుపాయాలను నిర్మించాలనుకోవడం చొరబాట్లకు కారణమవుతోంది. సైనిక పరంగా రెండూ బలమైనవి కావడంతో సమస్య మరింత క్లిష్టమవుతుంది. పలుమార్లు మధ్య చర్చలు జరిగినా కూడా సరిహద్దు వివాదం అపరిష్కృతంగానే ఉంది. నిజానికి ఈ డోక్లాం వివాదానికి 1966లోనే బీజం పడింది. ఎలాగంటారా, భారత్ చైనా మధ్య ప్రస్తుతం డోక్లాం వద్ద నెలకొన్న సరిహద్దు వివాదానికి 1966లోనే బీజం పడింది. డోక్లాం పీఠభూమిలోని తమ భూభాగంలోకి చైనా బలగాలు చొరబడ్డాయని అప్పట్లో భూటాన్ ఆరోపించగా, చొరబాటుకు వ్యతిరేకంగా భూటాన్కు రక్షణగా ఉంటామని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బహిరంగంగా ప్రకటించడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. భూటాన్లోకి చొరబడ్డారని ఆరోపించటంతో పాటు భూటాన్కు మద్దతుగా మాట్లాడడం పట్ల ఇందిరాగాంధీని చైనా తీవ్రంగా విమర్శించింది. విలేకరుల సమావేశం పెట్టి మరీ ఇందిరాగాంధీ ప్రకటన చేయడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఏడాది రెండు దేశాల మధ్య కొద్ది నెలలు పరస్పర విమర్శలు కొనసాగాయి. సిక్కిం సెక్టార్లో ఘర్షణ కూడా జరిగింది. చైనాను వ్యతిరేకించడానికి, చైనా భూటాన్ మధ్య విభేదాలు సృష్టించడానికి భారత ప్రభుత్వం కొత్త సాకును వెతుక్కోవాలని అనుకుంటోందని, రక్షణ కల్పించే పేరుతో భూటాన్పై నియంత్రణ సాధించాలన్న కుతంత్రానికి ప్రయత్నిస్తోందని చైనా అప్పట్లో ఆరోపించింది. ఇటీవల చైనా చేసిన వాదన 1966లో ఆ దేశం చేసిన వాదన అందుకు ఉపయోగించిన పదజాలానికి దగ్గరగా ఉంది. భూటాన్ పట్ల మాత్రం చైనా వైఖరి మెతగ్గానే ఉంది. 1966లోనూ భూటాన్ గురించి మెతగ్గానే మాట్లాడింది. అసలు చైనా వ్యూహాన్ని తెలుసుకుంటే మనందరం ఆశ్చర్యపోతామన్నమాట. ఎందుకంటే భారత్ను అన్ని విధాలుగా అష్ట దిగ్బంధనం చెయ్యాలన్నదే చైనా వ్యూహం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా రహదారిని నిర్మించడం ద్వారా ఆ సరిహద్దు రేఖ పొడవున పట్టును సాధించాలన్నది ఒక వ్యూహమైతే, మరొక వ్యూహం చైనా ముత్యాల దండ. దీని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. హిందూ మహాసముద్రంలో చైనా ముత్యాల దండ అంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఏర్పాటు చేసుకుంటోందని భారత పత్రికలు తరచుగా చెబుతాయి. అంటే చైనా తూర్పు తీరం మొదలుకొని పోర్ట్ ఆఫ్ సూడాన్ వరకు తనకు చమురు సరఫరాలు అందే సముద్ర రవాణా మార్గం పొడవున ఆయా దేశాలు ప్రాంతాలు తన చెప్పు చేతల్లో ఉండేలా చూసుకుంటోందని అవి చెబుతాయి. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ విధానానికి ప్రతిగా ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ రూపొందించుకుందని కొందరు చెబుతారు. హిందూ మహాసముద్రంలో తన ప్రభావిత ప్రాంతాలను పెంచుకోవడానికి చైనా కృషి చేస్తున్న మాట మాత్రం వాస్తవం. భారత్ చుట్టూ రక్షణ స్థావరాలను ఏర్పరచడమే ఈ ముత్యాల దండ ఉద్దేశం. భారత్ సముద్ర జలాల చుట్టూ ఓడరేవులను, నౌకాదళ స్థావరాలను నిర్మించాలన్నది చైనా అప్రకటిత విధానం. హిందూ మహాసముద్రంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ దేశం భారత్ చుట్టూ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. మయన్మార్లోని కోకస్ ద్వీపంలో, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో, హంబటన్ టోటోలో, మాల్దీవుల్లోని మారవా అటోలో, పాకిస్తాన్లోని గద్వార్లో, చైనాలోనూ తన ఉనికిని స్థిరం చేసుకుంది. మరోవైపు భారత్ చైనా చుట్టుపక్కల దేశాలతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేయడానికి కూడా చైనా ప్రయత్నిస్తోంది. ఇక చైనాతో మనకున్న మరొక వివాదం నదీ జలాల వివాదం. చైనాకు దాదాపు అన్ని పొరుగు దేశాలతోనూ నదీ జలాల వివాదాలున్నాయి. భారత్తో బ్రహ్మపుత్ర నదీ జలాలపై వివాదం ఉంది. టిబెట్తో సాంగ్పో అని పిలిచే నదిపై ఎగువ ప్రాంతంలో చైనా ఆనకట్టల మీద ఆనకట్టలు కడుతోంది. భారత్ ఇందుకు అభ్యంతరం తెలుపుతోంది. ఎగువ ప్రాంతంలో నీటి మట్టాలపై చైనా వివరాలు ఇవ్వదు. దీంతో భారత్ ఈ నదీ పరివాహిక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం పొంచి ఉంటోంది. ఇక చైనాతో భారత్కున్న మరొక వివాదం అణు సరఫరా దేశాల గ్రూప్ అంటే ఎన్ఎస్జీ. 48 దేశాల ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఏదో ఒక సాకు చెబుతూ చైనా భారత్కు మోకాలడ్డుతూ ఉంది. ఇక చైనా భారత్ ముందు ఉంచే మరొక సవాలు ఉగ్రవాదం. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా అడ్డుకోవాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా డిమాండ్ చేస్తోంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని సాక్ష్యాలతో సహా భారత్ చెబుతూనే ఉంది. పాకిస్తాన్కు చెందిన జైష్ ఏ మహమ్మద్ అధిపతి మసూద్ అజహర్పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించాలన్న భారత్ ప్రయత్నాలకు చైనా అడ్డు తగులుతోంది. మసూద్ అజహర్ భారత్లో పలు ఉగ్రవాద దాడులకు సూత్రధారి. భారత్కు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు చైనా అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ అంటే సిపెక్ను నిర్మిస్తోంది. ఈ నడవ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళుతుంది. సిపెక్కు భారత్ అభ్యంతరం తెలియజేస్తోంది. ఇది భారత సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడమేనని అంటోంది. తాజాగా మన అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న టిబెట్లో భారీ ఎత్తున చైనా తవ్వకాలను ప్రారంభించడం చైనా సాగిస్తున్న విస్తృత దురాక్రమణ దశాబ్దుల వైపరీత్యం. గత ఏడాది జూన్ ఆగస్టు నెలల మధ్య 72 రోజుల పాటు డోక్లా పచ్చిక మైదానంలో తిష్టవేసి మన దేశాన్ని కవ్వించిన చైనా ఈ తర్వాత తోకముడిచింది. డోక్లా డోక్లాం పచ్చిక మైదానం మన సిక్కింలోనూ భూటాన్ దేశంలోనూ విస్తరించి ఉంది. క్రీస్తు శకం 1950వ దశకంలో టిబెట్ను దురాక్రమించిన నాటి నుండి చైనా కమ్యూనిస్టు నియంతలు అమలు జరుపుతున్న దురాక్రమణ వ్యూహంలో డోక్లాలోకి చొరబడడం ఒక భాగం. డోక్లా నుంచి 28వ తేదీన తన సైనిక దళాలను ఉపసంహరించిన చైనా మళ్లీ డిసెంబర్లో చొరబడే యత్నం చేసింది. డోక్లా సమీపంలో 1800 మంది చైనీయ సాయుధ ముష్కరులు తిష్టవేసి ఉండడం కొనసాగుతున్న కవ్వింపు చర్యలకు నిదర్శనం. ఇలా డోక్లాలో ఉద్రిక్తత సమసిపోకముందే చైనా ఇప్పుడు అరుణాచల్కు అత్యంత సమీపంలో తవ్వకాలను ప్రారంభించింది. చైనాలోని వుహాన్ నగరం శివారుల్లో ఏప్రిల్ చివరన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీజంగ్ పింగ్ మైత్రి సమావేశం జరిపారు. ఈ అనౌపచారిక చర్చా గోష్ఠి వల్ల డోక్లా వివాదం సమసిపోగలదని ఉభయ దేశాల సరిహద్దు ప్రాంతంలో మైత్రి సుమకరంద పరిమళాల సభలు తీరగలవని ప్రచారం జరిగింది. కానీ ఈ సమావేశానికి ముందు చైనా వికృత వ్యూహం మరొకసారి ఆవిష్కృతమైంది. అరుణాచల్లో మన్మోహన్ రేఖకు ఆనుకుని ఉన్న టిబెట్లోని లంజే ప్రాంతంలో చైనా బంగారం లాంటి తదితర ఖనిజాలను పెద్ద ఎత్తున తవ్వుకుంటుండడం ఈ సరికొత్త ఆవిష్కరణ. 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ టిబెట్ ప్రాంతంలో దాదాపు 400,00,000 కోట్ల రూపాయలు విలువైన బంగారం వంటి ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయట. టిబెట్ను చైనా 6 దశాబ్దాలుగా తవ్వేసింది. 600,00,000 కోట్ల రూపాయల విలువైన అపురూప భూగర్భ ఖనిజాల ధాతువుల రేర్ అర్త్ ఎలిమెంట్స్ ను కొల్లగొట్టింది. శతాబ్దాల పాటు దారిద్ర్యగ్రస్తమై ఉన్న చైనా గత కొన్ని దశాబ్దాలుగా నడమంత్రపు సంపదలతో దీనివల్లే నర్తిస్తోంది. ఇందుకు ఒక ప్రధాన కారణం దాదాపు 5,00,000 చదరపు మైళ్ళ 12,50,000 చదరపు కిలోమీటర్ల సువిశాల త్రివిష్టవ టిబెట్ సీమను చైనా కబళించగలగడం. 6 దశాబ్దాలుగా చైనా టిబెట్ను విచ్చలవిడిగా తవ్వేస్తోంది. ఖనిజాలను, ఇంధన వాయు నిక్షేపాలను, భూగర్భ ధాతువులను వాడేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చైనా నియంత్రణ పెరుగుతుందనడానికి ప్రబల కారణం ఈ అపురూప భూగర్భ ధాతువులు. ప్లాటినం లోహం కంటే అనేక రెట్లు విలువైన ఈ ధాతువులు అణు పరిశ్రమల్లో ఉపయోగపడతాయి. ఈ దశాబ్దుల దోపిడీతో పోల్చినప్పుడే ప్రస్తుతం లంజే ప్రాంతంలో చైనా తవ్వుకుంటున్న 400,00,000 రూపాయల కోట్ల వెండి బంగారాల విలువ చాలా తక్కువ. మరిన్ని విశేషాలను చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జగతి చక్రము తిరుగుచున్నది, ప్రగతి పథమున నడుచుచున్నది, ఎగుడు దిగుడులా జీవితమ్మది ఆగకుండగా సాగిపోయి. యువకుడా యువకుడా నవయువకుడా, జగతి చక్రము తిరుగుచున్నది, ప్రగతి పథమున నడుచుచున్నది ఆగకుండగా సాగిపోయి. సుగమమగుని మార్గము ఏదు, దిగులు చెందగా ఎంచుకుపోయి. సుగమమగుని మార్గము ఏదు, దిగులు చెందగా ఎంచుకుపోయి. తగ కోరులు దద్దరిల్లగా ధగ 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 యని తేజరిల్లగా ధగ కోరులు దద్దరిల్లగా ధగ 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 యని తేజరిల్లగా యువకుడా 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 నవయువకుడా జగతి చక్రము తిరుగుచున్నది ప్రగతి పదమున నడుచుచున్నది ఆగకుండగా సాగిపోయి మ్రోగుచున్నవి గుడుల గంటలు వేగుచున్నవి బడుల గంటలు మ్రోగుచున్నవి గుడుల గంటలు వేగుచున్నవి బడుల గంటలు మ్రోగె కర్మాగార గంటలు సాగు చేయు సమస్త పంటలు మ్రోగె కర్మాగార గంటలు సాగు చేయు సమస్త పంటలు యువకుడా 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 నవయువకుడా చిగురు తొడిగెడు సంపదలను గని రగులు కొను ద్వేషాగ్ని జ్వాలల పగతురందరే మట్టు పెట్టి సొగసులను విదజల్లవోయ్ నిను పొగడగా వర్తిల్లవోయ్ నిను పొగడగా వర్తిల్లవోయ్ జగతి చక్రము తిరుగుచున్నది ప్రగతి పథమున నడుచుచున్నది ఎగుడు దిగుడులా జీవితం అది ఆగకుండగా సాగిపోయి యువకుడా యువకుడా నవయువకుడా
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamid Party from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. మనం అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా చేపడుతున్న తవ్వకాల విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అరుణాచల్ ప్రదేశ్లోకి చొరబడ్డానికి వీలుగా ఈ తవ్వకాల నెపంతో చైనా సమీప ప్రాంతాలన్నింటిలో మౌలిక వ్యవస్థలను భారీ ఎత్తున మెరుగుపరుస్తోంది. ఇలా మన దేశానికి టిబెట్ కి మధ్య నెలకొని ఉన్న దాదాపు 4,115 కిలోమీటర్ల సరిహద్దు పొడవున ప్రతిరోజు ఎక్కడో అక్కడ మన వైపుకు చొరబడడం దశాబ్దాల తరబడి చైనాకు నిత్య వ్యసనమైపోయింది. భూటాన్, నేపాల్, టిబెట్ దేశాలు అనాదిగా అఖండ భారతదేశంలో భాగం. జమ్మూ కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని దురదస్థాన్ నుంచి లడక్, నేపాల్, సిక్కిం, టిబెట్, భూటాన్ ప్రాంతాల మీదుగా అరుణాచల్ వరకు విస్తరించిన ప్రాంతంలోని ప్రజలు మాట్లాడుతున్న భాషలు బోటి భాషకు రూపాంతరాలు. ఈ బోటి భాష మన సంస్కృత భాషకు రూపాంతరమైన ప్రాకృత భాష. ఈ భాషల లిపి అనాదిగా భారతీయ భాషలకు మౌలికమైన బ్రాహ్మీ లిపికి రూపాంతరాలు. అఖండ భారత్లో అనాదిగా భూభాగమైన టిబెట్ గత 2,500 ఏళ్లకు పైగా స్వతంత్ర దేశంగా ఏర్పడి ఉంది. ఈ ఖండంలో భారత స్వాతంత్ర టిబెట్ దేశాల మధ్య సాంస్కృతిక సమానత మాత్రం కొనసాగుతూనే ఉంది. చైనా టిబెట్ ను దురాక్రమించే వరకు మానస సరోవర్, కైలాస పర్వత సందర్శనానికి కొలంబో నుండి కశ్మీర్ వరకు విస్తరించిన ప్రాంతాలు ప్రజలు యథేచ్ఛగా వెళ్లి రావడం ఈ సాంస్కృతిక సమానత్వానికి చారిత్రక సాక్ష్యం. బ్రిటన్ మన దేశాన్ని దురాక్రమించిన సమయంలో నేపాల్, భూటాన్ ప్రాంతాలు సమీప దేశాలుగా ఏర్పడ్డాయి. బ్రిటన్ దురాక్రమణకు గురికాని అఖండ భారత ప్రాంతాలే నేపాల్, భూటాన్. ఇలా వివిధ కాలాలలో టిబెట్, నేపాల్, భూటాన్ మన దేశం నుండి విడిపోయాయి. భూటాన్ వారు టిబెట్లోకి చొరబడే వరకు సుదీర్ఘమైన భారత టిబెట్ సరిహద్దులో సాంస్కృతిక సమన్వయం, భౌగోళిక ప్రశాంతి వెల్లివిరేయడం 2,500 ఏళ్ల చరిత్ర. ఈ 2,500 ఏళ్ల పొడవున టిబెట్ ను, ప్రాచీన త్రివిష్టప దేశాన్ని దురాక్రమించడానికి చైనా కొన్ని 100ల సార్లు యత్నించింది. టిబెట్ ఈ దురాక్రమణను తిప్పికొట్టి టిబెట్ చైనా సరిహద్దు నిరంతరం ఉద్రిక్తతలమయం కావడం 2.5 సహస్రాబ్దుల చరిత్ర. అయినప్పటికీ టిబెట్ తన స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని 959 వరకు నిలబెట్టుకుంది. అందువల్ల అప్పటి వరకు మనకు చైనాతో సంఘర్షణ జరపాల్సిన పరిస్థితే ఏర్పడలేదు. ఎందుకంటే మనకు చైనాకు మధ్య స్వతంత్ర టిబెట్ దేశం నెలకొని ఉండేది. 2,000 ఏళ్లకు పైగా మనకు చైనాకు మధ్య యుద్ధం జరగలేదన్నది మన దేశంలో చైనా మిత్రులు 1960వ దశకం ఆరంభం వరకు ఆలపించిన గీతం. కానీ ఇందుకు కారణం చైనా వారి శాంతి ప్రయత్నం కాదు, చైనాతో మనకు సరిహద్దే లేకపోవడం. 1959లో చైనా టిబెట్ ను దిగమింగిన వెంటనే భారత్ టిబెట్ సరిహద్దు భారత్ చైనా సరిహద్దుగా మారిపోయింది. 3-4 ఏళ్ల గడవక ముందే 1962 సెప్టెంబర్-నవంబర్ మాసాల మధ్య చైనా మన దేశంపై దురాక్రమణ జరిపింది. ఇది చైనా స్వభావం. అందువల్ల టిబెట్ స్వాతంత్రాన్ని పునరుద్ధరించడం కోసం కృషి చేయటం మన దీర్ఘకాల లక్ష్యం కావాలి. చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణకు ఇది మాత్రమే ప్రతివ్యూహం. ఎందుకంటే 49-59 సంవత్సరాల మధ్యకాలంలో మన ప్రభుత్వం అప్పనంగా అప్పగించడం వల్ల చైనా ప్రభుత్వం టిబెట్ ను కాజేసింది, టిబెట్ స్వాతంత్రాన్ని హత్య చేసింది. హత్యకు గురి కాకుండా తప్పించుకున్న టిబెట్ అధినేత దలైలామా వేలాది అనుచరులతో కలిసి 1959లో మన దేశానికి వచ్చి ధర్మశాల అనే ప్రాంతంలో దాక్కున్నారన్నమాట. ఒక రకంగా మన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల కేంద్రంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్ర టిబెట్ ప్రభాస ప్రభుత్వం నడుస్తోంది. కానీ టిబెట్ ను దురాక్రమించిన తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాధినేతల విస్తరణ దాహం చల్లారలేదు. టిబెట్ ను దిగమింగినప్పటికీ చైనా ఆకలి తీరలేదు. మన దేశంలోని లడక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ను కూడా దురాక్రమించటం వల్ల చైనా దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేర్చుకోవడం దాని ఉద్దేశం అన్నమాట. నేపాల్ ను, భూటాన్ ఎప్పటికైనా కాజేయాలనేదే తమ లక్ష్యమని గతంలో చైనా కమ్యూనిస్టు నియంత మావో సేటుంగ్ పదే పదే ధ్వనింప చేయటం చరిత్ర. చైనా అన్న మహాకాయానికి అరచెయ్యి టిబెట్. లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు అన్నది ఈ మావో సేటుంగ్ పదే పదే ఆవిష్కరించిన పగటి కళ. అందువల్ల ఈ లక్ష్యం కోసం చైనా వ్యూహాత్మక భౌగోళిక, ఆర్థిక, దౌత్య దురాక్రమణలను కొనసాగిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరదు కనుక చైనా అమలు జరుపుతున్న ఈ దురాక్రమణల వ్యూహం కొనసాగుతూనే ఉంటుంది. లడక్ వాస్తవాధీన రేఖ, అరుణాచల్ మెక్మోహన్ రేఖను చైనా దళాలు నిరంతరం అతిక్రమించి మన వైపుకు చొరబడుతూ కవ్విస్తున్నాయి. ఈ చొరబాట్లను మన ప్రభుత్వం దశాబ్దాల పాటు మౌనంగా తిలకించింది. కానీ 2014 మే 26వ తేదీ తర్వాత మన విధానం మొదలైంది. చొరబడుతున్న చైనా సైనికులను మన భద్రతా దళాల వారు మెడలు పట్టుకుని మరీ నెట్టుకుంటూ పోతూ రేఖను దాటించి వస్తున్నారు. లడక్ డోక్లాలోనూ ఇలాంటి దృశ్యాలు గత 4 ఏళ్లుగా ఆవిష్కృతమవుతున్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలికంగా చైనా చొరబాట్లను నిరోధించడానికి మాత్రమే దోహదం చేస్తున్నాయి. చైనా దురాక్రమణ వ్యూహానికి శాశ్వత ప్రతివ్యూహం స్వతంత్ర టిబెట్ దేశమే. చైనా సైనికుల్ని కళ్లల్లో కళ్లు పెట్టి తీక్షణంగా చూస్తున్నారు సిక్కింలో ఉన్న మన జవాన్లు. ఇక రేపో మాపో యుద్ధమే అన్నట్టుగా మాట్లాడుతోంది చైనీస్ మీడియా. అంతేకాదు సిక్కింలో వేర్పాటువాదులకి మద్దతు తెలిపి ఆ రాష్ట్రాన్ని భారత్ నుండి విడదీసేస్తుందట డ్రాగన్. ఇలాంటి ప్రేలాపనలు చాలానే రాస్తున్నాయి అక్కడి పత్రికలు. అంతకుముందు చైనా అధికారులు 1962 నాటి రోజులు గుర్తు చేసుకోవాలని కూడా మన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. 1962 నాటి రోజులు ఇప్పుడు పోయాయని రక్షణ శాఖ మంత్రి జైట్లీ కూడా అంతేదీటుగా సమాధానమిచ్చారు. చైనా 1962ని గుర్తు చేసి మనల్ని భయపెడుతోంది కదా. అసలు నిజంగా చైనా కంటే భారత్ అంత బలహీనమైన దేశమా? యుద్ధం వస్తే 2 దేశాలకి నష్టమా, లేక కేవలం ఇండియా మాత్రమే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందా? అంటే అలాంటిదేం లేదంటున్నారు విశ్లేషకులు. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలియదు, కానీ అసలు కమ్యూనిస్టు దేశం మన మీదకి దండెత్తి రావడమే సాధ్యమయ్యే పని కాదంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. అందుకు చరిత్రలో సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. 1962 యుద్ధంలో భారత్ భారీగా ఆస్తి ప్రాణ నష్టం ఎదుర్కొన్న మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత 5 ఏళ్లకు ఇప్పుడు టెన్షన్ గా ఉన్న సిక్కిం ప్రాంతంలోనే ఇండియా చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది. దీన్ని మినీ బ్యాటిల్ అంటారు. 2 చోట్ల భారత భూభాగంలో చొరబడాలని ప్రయత్నించిన ఎర్ర సైనికులు మన జవాన్ల నుండి తీవ్ర ప్రతిఘటనని ఎదుర్కొన్నారు. నాతుల సెబుల అనే ప్రాంతాల మధ్య కాల్పులు జరిగాయి. అలాగే మరొకసారి చోలా అనే ప్రాంతం వద్ద కూడా చైనా ముందుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేసింది. ఈ 2 పోరాటాల్లో మొత్తం 80 మంది భారతీయ జవాన్లు ప్రాణత్యాగం చేశారు. కానీ అదే సమయంలో చైనా సోల్జర్స్ దాదాపు 400 మంది హతం అవడంతో చేసేది లేక వెనక్కి తగ్గింది డ్రాగన్. 1986లో మరొకసారి చైనా తన నక్క తెలివితేటల్ని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్కు ఉత్తరంగా టిబెట్ బార్డర్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చింది. విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ వెంటనే ప్రతిఘటన మొదలుపెట్టింది. అప్పుడు ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో హెలికాప్టర్లలో అక్కడ ల్యాండ్ అయిన ఇండియన్ సోల్జర్స్ చైనా ముఖపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే ఫ్లాగ్ మీటింగ్స్ కు దిగొచ్చిన చైనీస్ ఆర్మీ వెనక్కి వెళ్లిపోక తప్పలేదు. మన దేశంతోనే కాదు, చైనాకు 1962 తర్వాత ఏ దేశంతోనూ చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. 1971లో వియత్నాంతో యుద్ధం చేస్తే భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 28,000 వరకు చైనా సైనికులు వియత్నాం యుద్ధంలో మరణించారు. కానీ చైనాతో 1962 ఓటమి తర్వాత ఇండియా బంగ్లాదేశ్ ను విడదీస్తూ పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా మనదే పై చెయ్యి అయ్యింది. ఇలా చైనీస్ ఆర్మీ కంటే హిమాలయ ప్రాంతాల్లో మన ఆర్మీకే ఎక్కువ అనుభవం ఉంది. మంచుని, చలిని, విపత్కర పరిస్థితుల్ని తట్టుకుని పనిచేయడంలో మన ఆర్మీ వారికి ఎనలేని ఘనత ఉంది. ఇవే కాకుండా సిక్కింలో యుద్ధం చేసే చైనా సైనికులకి అవసరమైనవన్నీ 1,000 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి. కానీ మనకు సిక్కిం, బెంగాల్తో సహా ఈశాన్య రాష్ట్రాలన్నీ దగ్గరగా ఉన్నాయి. భూటాన్ కూడా మన ఆర్మీకి సాయం చేయటానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం యుద్ధం వల్ల చైనాకు గెలిచినా ఓడినా కూడా నష్టమే. అందుకే పైపై బెదిరింపులే తప్ప నిజంగా చైనా యుద్ధానికి దిగదని వారు అంటున్నారు. మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ధాత్రి సావిత్రి మా భరత జనయత్రి, వేదాల గాయత్రి సకల సంపదల ధాత్రి. ధాత్రి సావిత్రి మా భరత జనయత్రి, వేదాల గాయత్రి సకల సంపదల ధాత్రి. ధాత్రి సావిత్రి
కదంబకపాలంబు కేరాడు మోములై విలసిల్లు అంబర చుంబితము పైన మనగము అధిగమించలేరు ఎవ్వరి జగము మంచు కణములాగుండ మాయమ్మ శిగదండ శత్రువులకు ఉత్తండ మాయల్లరకు వండ ఈ ధాతి సావిత్రి మా భరత జనయిత్రి వేదాల గాయత్రి సకల సంపదలరాత్రి పాదము నుండి వెడల భాగీరథి గౌతముడు వేడగా కదలెగో దారిలా కావేరి కృష్ణమ్మ యమునా సరస్వతి భద్ర నర్మదా సింధు భాగైన భీమారథి తామ్రవర్ణి పరిణిత తరాదములయ్యే ధర పర్వ నీల తెచ్చు ద్వాదశ నదులు ఈ ధాత్రి సావిత్రి మా భరత జనయిత్రి వేదాల గాయత్రి సకల సంపదల ధాత్రి ఈ ధాత్రి సావిత్రి భూములై వెలసి ద్వాదశలింగాలు అష్టోత్తరాశతము శక్తి స్థానాలు కలియుగారాధ్యుడై కలిలోన నిలచెను వేడవరములను ఇచ్చు వెంకటేశ్వరుడు ద్వైత అద్వైత విశిష్టాద్వైత భాగవత ఉత్తములను కన్నది భారతీ మా మాత ఈ ధాత్రి సావిత్రి మా భరత జనయిత్రి వేదాల గాయత్రి సకల సంపదల ధాత్రి ఈ ధాత్రి సావిత్రి మా భరత జనయిత్రి వేదాల గాయత్రి సకల సంపదల ధాత్రి సావిత్రి మా భరత జనయిత్రి సకల సంపదల ధాత్రి.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
The voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. సిఆర్పిఎఫ్లో తొలిసారి మహిళా జవాన్ల నియామకం జరిగింది. ఆ విశేషాలను నేను ఇప్పుడు మీకు జై జవాన్ కార్యక్రమంలో చెప్తాను. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ విశేషంగా రాణిస్తున్న మహిళలు ఇక కథన రంగంలోనూ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ఎల్డబ్ల్యూఈ నక్సలైట్ల కార్యకలాపాలను ధీటుగా ఎదుర్కోవడానికి 567 మంది మహిళా కమాండోలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్లో తొలిసారిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. మేలో రాజస్థాన్లోని అజ్మీర్లోని ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందం దేశంలోనే అతి పెద్ద పారామిలటరీ దళం సిఆర్పిఎఫ్లోకి అడుగుపెట్టనుంది. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి సిఆర్పిఎఫ్లోకి మహిళా సిబ్బందిని నియమించాలని నిర్ణయం తీసుకున్నామని సిఆర్పిఎఫ్ అధికారులు పేర్కొన్నారు. ఈ బృందం సభ్యులను దళాల వారీగా అంటే ఒక్కో దఫాలో 100 సిబ్బందితో ఒక గ్రూప్ను ఏర్పాటు చేస్తారని సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ గారు చెప్పారు. వీరికి ఆది నుంచే క్లిష్టమైన బాధ్యతలు అప్పగించబడతాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేలా ఈ మహిళా కమాండోలు 6 అజ్మీర్లోని కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. సర్వీస్ తొలినాళ్లలోనే వారికి క్లిష్టమైన బాధ్యతలను అప్పగించనున్నామని దుర్గాప్రసాద్ వెల్లడించారు. వీరికి శిక్షణ అందిస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మావోయిస్టుల దళంలో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నప్పుడు భద్రతా దళంలో మహిళలు ఎందుకు పనిచేయకూడదనే భావన ఉద్దేశంతోనే ఆయన ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలను వారి నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దట్టమైన అడవుల్లో పోరాటం సాగించే తీరు ఆయుధరహిత కార్యకలాపాల్లో స్మార్ట్ ఆయుధాలతో పోరాడే విధంగా శిక్షణ అందించామని వారు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సిఆర్పిఎఫ్ కు చెందిన 232 బెటాలియన్ పర్యవేక్షించిందని దుర్గాప్రసాద్ వెల్లడించారు. భారత చైనా సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ దళంలో మహిళా సిబ్బందిని ఇటీవల నియమించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మొదట ఈ శిక్షణ పొందిన సిబ్బందికి బెంగాల్లో జార్ఖండ్లో నియామకాలు అందించారు. సిఆర్పిఎఫ్ లో ఇది 4 మహిళా బెటాలియన్. సిఆర్పిఎఫ్ మహిళా బెటాలియన్ లో దాదాపు 1000 సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరిని పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాల్లో నియమిస్తామని వారు తెలిపారు. జార్ఖండ్ తో పాటు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని గ్రహించేందుకు కొన్ని బృందాల్ని అక్కడికి పంపారట. విధి నిర్వహణలో పురుషులతో సమానంగా పహారా కాయడం, ఆయుధాల్ని మోసుకెళ్లడం, సిఆర్పిఎఫ్ స్థావరాల్లో చురుగ్గా వ్యవహరించే విధంగా మహిళా సిబ్బందికి పనుల్ని వారు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా చేయటం వల్ల స్థానిక మహిళలతో కూడా సైన్యానికి మంచి సంబంధాలు ఏర్పడతాయని ఆయన భావన. సిఆర్పిఎఫ్ లో మహిళల నియామకాలపై అధికారులు స్పందిస్తూ భద్రతా దళాల్లో మహిళలు ఉండటం వల్ల స్థానిక మహిళలతో సులభంగా మాట్లాడడానికి వీలు కలుగుతుందని అన్నారు. వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. దీంతో పక్కాగా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడానికి దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించే సిఆర్పిఎఫ్ లో సుమారు 3 లక్షల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. భారత శాంతి పరిరక్షక దళంలోని సాహస వనితలు ఓ ఆఫ్రికా దేశంలోని మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. లైబేరియాలోని ఐక్యరాజ్య సమితి మిషన్ UNMIL ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మన శాంతి పరిరక్షక దళంలోని వనితల్ని ప్రశంసించింది. 2003 లైబేరియా అనే దేశంలో ఐరాసా భద్రతా మండలి ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి ముగిసింది. ఈ మిషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మన్రోవియాలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. భారతదేశం నుండి వెళ్లిన అందరూ మహిళలే ఉండే దళం సేవలకు ప్రశంసలు లభించాయి. లైబేరియా మహిళలకు రోల్ మోడల్గా భారత నారీమణులు నిలిచారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబేరియాలో శాంతి నెలకొనడానికి ప్రజాస్వామ్యం అమలవడానికి 15 పాటు ఐరాసా మిషన్ కృషి చేసింది. ఈ మిషన్లో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, నైజీరియా, ఘనా, ఇథియోపియా, ఉక్రెయిన్, స్వీడన్, ఐర్లాండ్, అమెరికా దేశాల దళాలు, పోలీసులు ఉన్నారు. వీరంతా లైబేరియాలో శాంతి పరిరక్షణకు విశేషమైన కృషి చేశారని లైబేరియాలోని ఐరా సమిషన్ ప్రశంసించింది. లైబేరియన్ మహిళలు పోలీస్ దళంలో చేరే విధంగా భారతీయ మహిళా శాంతి పరిరక్షకులు స్ఫూర్తినిచ్చారని పేర్కొంది. అందరూ మహిళలే ఉండే ఫార్ముడ్ పోలీస్ యూనిట్ అనేది 125 మంది మహిళలతో కూడిన దళం. ఈ దళాన్ని 2007 నుంచి 2016 వరకు భారతదేశం లైబేరియాకు పంపించిందని, మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో యుఎన్ఎంఐఎల్ ఓ ఉదాహరణగా నిలవడానికి ఇది దోహదపడిందని పేర్కొంది. లైబేరియా మహిళలు యువతులకు భారతీయ మహిళా పోలీసులు ఆదర్శప్రాయంగా నిలిచారని వారు పేర్కొన్నారు. పోలీసు అధికారి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న మహిళల సంఖ్య 4 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనమని కూడా ఐరాసా తెలిపింది. ఇక 25 ఏళ్లకే తొలి ITBP అధికారినిగా, అంటే ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ అధికారినిగా నియమించబడ్డ యువతిని గురించిన విశేషాలని నేను ఇప్పుడు మీకు చెప్తాను. భద్రతా దళాల్లో మహిళ అధికారులను నియమించేందుకు 2016 ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంతేనా, కేంద్ర సాయుధ పోలీసు దళాల పరీక్షలను కూడా నిర్వహించింది. ఆ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది ప్రకృతి. 25 ఏళ్ల ఈఎంఐ ఇకపై ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ దళం ITBP తొలి మహిళా అధికారినిగా అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో బాధ్యతలని నిర్వహిస్తుందన్నమాట. మొదటి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించిన ఈఎంఐ గురించిన మరిన్ని విశేషాలు నేనిప్పుడు మీకు చెప్తాను. ప్రకృతి డెహ్రాడూన్లోని ITBPకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరనుంది. ఈ శిక్షణ అయ్యాక ITBP తొలి మహిళా అధికారినిగా ఆమె బాధ్యతలు తీసుకుంటుంది. ప్రస్తుతం అక్కడ 83,000 మంది విధులు నిర్వర్తిస్తుంటే వారిలో కేవలం 1500 మంది మాత్రమే మహిళలున్నారు, అంటే 1.75% అన్నమాట. ఈ మహిళలు కూడా ఇప్పుడిక్కడ కానిస్టేబుల్ ర్యాంక్తోనే పనిచేస్తున్నారు. 25 ఏళ్ల ప్రకృతి 7 ఏళ్ల పాటు కఠోర శిక్షణ అనంతరం తొలి మహిళా అసిస్టెంట్ కమాండర్ హోదాతో విధుల్లో చేరనుంది. ఇంతకీ ఈమె ఇటువైపు రావడానికి, అంటే రక్షణ దళం వైపు రావడానికి ఉన్న నేపథ్యం ఏమిటో నేను మీకు చెప్తాను. ప్రకృతి బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో పుట్టి పెరిగింది, చదివింది కూడా అక్కడే. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు, తల్లి గృహిణి. ఆమె చిన్నతనం నుండి చదువుల్లో ముందుండేది. పరీక్షలంటే చాలు, ఆమెకు చదువే లోకం. అయితే తను సాయుధ పోలీస్ దళాల పరీక్ష రాయడానికి ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టాపుచ్చుకుంది. ఆమె లక్ష్యం ఏమిటంటే, తనకి చిన్నతనం నుండి ఒక లక్ష్యం ఉంది, దేశానికి సేవ చేసే రంగంలో ఉండాలని, దేశం గర్వించే యూనిఫామ్ ధరించాలని ఆమె కలలు కనేది. కారణం ఆమె తండ్రి. ఎయిర్ ఫోర్స్ దుస్తుల్లో ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చూస్తోంది ప్రకృతి. దాంతో లక్ష్యం పట్ల చిన్నతనంలోనే ఆమె ఒక స్పష్టతని తెచ్చుకుంది. 2016 ITBPలో మహిళ అధికారులను నియమించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ వార్తను ఒక ఆంగ్ల పత్రికలో చూసిన ప్రకృతి సవాళ్లతో కూడిన ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించాలని అనుకుంది. తన కల కూడా అదే కాబట్టి అలా కేంద్ర సాయుధ పోలీసు దళాల ప్రవేశ పరీక్ష గురించి తెలుసుకుని గత 7 ఏళ్లు దరఖాస్తు చేసింది. విజయవంతంగా పరీక్ష రాసి ఫలితాల్లో అనుకున్నది సాధించింది. ITBPలోకి వెళ్లాలన్న ప్రకృతి ఆలోచనను తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు కాస్త కంగారు పడ్డారు, కానీ తన మీద నమ్మకంతో ఆమెను ప్రోత్సహించారు. వాళ్లే కనుక ఒప్పుకొని ఉండకపోతే నేను ఈ గుర్తింపు సాధించి ఉండేదాన్ని కాదు. పిల్లలు తమ లక్ష్యం గురించి తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పాలి. ఈ విషయంలో అపోహలు ఉంటే తొలగించాలి, అప్పుడే అమ్మా నాన్నలకు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని చాలా మంది పిల్లలు తమ లక్ష్యానికి దూరం కావడం నేను చాలా దగ్గరగా చూశాను. వారిని ఒప్పించుకునే బాధ్యత మనదే అంటూ ఈ తరం విద్యార్థులకు హితబోధ చేస్తుంది ప్రకృతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధీర వనితలకు వైమానిక దళం సెల్యూట్ చేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంలో భారత వైమానిక దళంలో సేవలందించిన ధీర వనితలకు IAF సెల్యూట్ చేసింది. ఈ మేరకు ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న మహిళ ఆఫీసర్లతో పాటు గతంలో సేవలందించిన సిబ్బంది వీడియోలు, ఫోటోలను ఇందులో పొందుపరిచారు. ఫ్లయింగ్ ఆఫీసర్లు అవని చతుర్వేది, భావనా కాంత్, మోహన్ సింగ్ తదితరులు ఇందులో ఉన్నారు. పురుషులతో కలిసి శిక్షణలో పాల్గొంటున్న మహిళా పైలట్లు, రణరంగంలో సేవలందిస్తున్న వీర వనితలు కూడా ఈ వీడియోలో ఉన్నారు. ఆ వీడియో గత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది. మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతావని వీరులది పౌరుషాగ్ని ధీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని ధీరులది. కృతయుగ సశ్చీలములది, త్రేతాయుగ పాలనది, కృతయుగ సశ్చీలములది, త్రేతాయుగ పాలనది.
గీతాచార్యుల గన్నది, నేతల తాతల పెన్నిధి, గీతాచార్యుల గన్నది, నేతల తాతల
భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది.
నిరంకుశులను ఓర్వనిది, సురంధరత కలిగినది.
కరంచాచి అడుగనిది, వరంబు అడుగా ఇచ్చునది, కరంచాచి అడుగనిది, వరంబడుగనిచ్చునది. భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది. యువతరమును పెంచినది, నవశోభల నిలిచినది,
యువతరమును పెంచినది, నవశోభల నిలిచినది, దివిసీమల మించినది, అవనిని పాలించునది,
దివిసీమల నిలచినది, అవనిని పాలించునది. భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది, భారతావని వీరులది పౌరుషాగ్ని వీరులది.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి? సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా, ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
దేశం కోసమే పాకిస్తానీని పెళ్లాడిన ఒక భారత మహిళ గాథని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆయనకు చాలా కోపంగా ఉంది. ఇదేమిటి, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ప్రభుత్వం, లక్షల కోట్ల బడ్జెట్, పాకిస్తాన్ భారతదేశంలోకి చొరబడుతుంటే ఆ మాత్రం గుర్తించలేరా? 1998 కార్గిల్ యుద్ధ సమయంలో గూఢచారి వైఫల్యం కథలు రాయటానికి కాశ్మీర్లోకి వచ్చిన ఒక అతిథి భావన ఇది. ఒకప్పుడు ఆయన నౌకాదళంలో పనిచేశారు. ఇప్పుడు రిటైర్ అయి ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ గూఢచారి వర్గాల వైఫల్యం ఆయన్ను అగ్గిమీద గుగ్గిలం చేసింది. ఆ కథలే రాసేందుకు కాశ్మీర్లో ఆయన తిరుగుతున్నాడు. ఆయన పేరు హరీందర్ సిక్కా. ఒకరోజు ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంటికి అతిథిగా రాత్రి భోజనానికి ఆయన వెళ్లాడు. ఆ ఆఫీసర్తోనూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. మీరనుకున్నంత దారుణమైన పరిస్థితులేమీ లేవు, మన గూఢచారులు ఘన విజయాన్ని సాధించారు అన్నాడు ఆ సైనికాధికారి చాలా ప్రశాంతంగా. హరీందర్ సిక్కాకు మండిపోయింది. నేను దేశభక్తుణ్ణే, నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోండి, ఆర్మీలో ఉన్నామని ఇలాంటి కబుర్లు నాతో చెప్పకండి అని కాస్త కటువుగా అన్నాడు. నేను నిజమే చెప్తున్నాను, కాశ్మీర్కి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెను పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ అధికారికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పాకిస్తాన్కు వెళ్లిపోయింది. పాకిస్తాన్లోనే చాలా కాలం ఉంది. పాకిస్తాన్లో ఆర్మీ ఆఫీసర్ భార్యగా ఉంటూ పాక్ సైన్యానికి చెందిన వివరాలన్నింటినీ భారత్కు చేరవేసింది. ఆ వివరాలు మనకు యుద్ధం గెలవడంలో చాలా ఉపయోగపడ్డాయి అన్నాడతను. అబద్ధం అని కొట్టి పారేశాడు సిక్క. అక్షరాలా నిజం, ఆమె యుద్ధం కాగానే భారత్కు వచ్చేసింది. అప్పటికే ఆమె గర్భవతి, ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఆర్మీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అన్నాడు ఆర్మీ అధికారి. కట్టుకథలు చెప్పకండి అన్నాడు హరీందర్ సిక్క. నేను చెబుతున్నది నిజం, కావాలంటే మీకు ఆమెను చూపిస్తాను. ఆమె పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ భార్యగా ఉంటూనే పాక్ దేశాధినేత జనరల్ యాహ్యా ఖాన్ మనవళ్లకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేది. ఆమె పంపిన సమాచారం మనకు యుద్ధంలో ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు, మన నౌకాదళానికి తలమానికమైన ఐఎన్ఎస్ విరాట్ పై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఘాజీ జలంధర్ గామిని పంపించిందన్న విషయం భారత్కు తెలిసింది ఆమె వల్లే. విరాట్ను కాపాడుకోవడం, ఘాజీని కుప్పకూల్చడం వెనుక ఆమె అందించిన సమాచారమే ఉంది అన్నాడు ఆర్మీ ఆఫీసర్. మరి ఆమె ఇప్పుడు ఎక్కడుంది అడిగాడు సిక్క. ఇప్పుడు ఆమె మామూలు జీవితం గడుపుతుంది, ఆమెను గురించి ఎవరికీ తెలీదు. హరీందర్ సిక్కాకు నమ్మకం కలగలేదు, కానీ తిరిగి వచ్చేశాడు. కార్గిల్ యుద్ధం ఆగిపోయింది, హరీందర్ పని పూర్తయిపోయింది. కానీ ఆ కథ మాత్రం ఆయన వెంటాడుతూనే ఉంది. అప్పుడప్పుడు ఆ ఆర్మీ అధికారితో మాట్లాడేవాడు. కొన్నాళ్లకు ఆ అధికారి కూడా సైన్యం నుంచి రిటైర్ అయ్యాడు, వేరే ఉద్యోగంలో ప్రవేశించాడు. చివరికి ఒకరోజు ఉండబట్టలేక హరీందర్ సిక్క, మీరు చెప్పేది నిజమైతే నాకు ఆమెను చూపించండి అని అడిగాడు. ఆయన హరీందర్ సిక్కాను తన ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు. లోపల ఒక గదిలో ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉంది. ఆమె ముఖం ముడతలు పడిపోయి ఉంది. వయస్సు గీసిన గీతలు ముఖమంతా కనిపిస్తున్నాయి. ముడుచుకుపోయి కూర్చున్న ఆమె కళ్ళు ఎటో చూస్తున్నాయి. ఆమె పెదవులు కొద్ది కొద్దిగా కదులుతున్నాయి. చేతిలో ఒక మాల ఉంది. ఆమె ఆ మాలను తిప్పుతూ నమ్మిన దేవుణ్ణి తలుచుకుంటోంది. ఆమె వారి రాకను పట్టించుకోలేదు. హరీందర్ సిక్క ఆశ్చర్యపోయాడు. చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత ఆమె అంటూ ఆగిపోయాడు. ఆమె మా అమ్మ అన్నాడు ఆర్మీ ఆఫీసర్. అంటే మీ నాన్న అని అడిగాడు సిక్క. ఆయన పాకిస్తాన్ ఆర్మీ అధికారి అన్నాడు. కాసేపు మౌనం వారిద్దరి మధ్య అలముకుంది. ఆమె కొడుకు ఆర్మీ ఆఫీసర్ అని చెప్పానే, అది ఎవరో కాదు, నేనే అన్నాడా ఆర్మీ ఆఫీసర్. హరీందర్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాడు. ఆమె ఈసారి ముసలిదానిలా ముడతలు పడ్డ ముఖంతో కనిపించలేదు. ఆమెను చూస్తుంటే దేశం కోసం దేశాన్నే వదిలి శత్రుదేశంలోకి కోడలిగా వెళ్లి అక్కడ పాక్ సైనిక రహస్యాలను భారత్కు చేరవేసి కర్తవ్యం పూర్తయిన తర్వాత తామరాకు మీద నీటి ఒట్టులా అన్నీ వదిలేసి భారతదేశానికి వచ్చేసిన అజ్ఞాత వీర వనితలా కనిపించింది. దేశం తప్ప తనదంటూ ఏమీ లేని యోగినిలా కనిపించింది. కిటికీ సందుల్లోని వెలుగు ఆమె ముఖంపై తెలియకుండా తాండవం చేస్తోంది. దేశం కోసం చెయ్యాల్సింది చేసి కర్తవ్యం నిర్వహించిన కర్మయోగినిలా ఆమె కనిపించింది. ఆమె కశ్మీరీ ముస్లిం మహిళ. హరీందర్ సిక్క దూరం నుంచి ఆమెకు నమస్కారం చేసి వచ్చేశాడు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు ఆమెను జరిగిన కథ చెప్పేలా ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆమె అసలు పేరును కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉంచుతానని మాట ఇచ్చాడు. ఆమె కథనే ఒక నవలగా రాశాడు. ఆమె పేరును కథ కోసం సెహమత్ ఖాన్ గా మార్చాడు. సెహమత్ ఖాన్ అన్న పేరుతో నవల రాశాడు. ఇప్పుడు ఆ నవల్నే రాజీ అనే పేరుతో సినిమాగా రూపొందించారు. తన కూతురును స్వయంగా ఒక గూఢచారిణిగా మార్చి దేశం కోసం శత్రువుల మధ్యలోకి పంపించిన ఆ తండ్రి కూడా అజ్ఞాతంలోనే బతికి వెళ్ళిపోయాడు. ఆ వీర వనిత కూడా అజ్ఞాతంలోనే తాను అమితంగా ప్రేమించిన ఈ దేశపు మట్టి పొరల్లోకి వెళ్ళిపోయింది. 1971 ప్రాంతంలో భారత్ పాక్ నియంత్రణ రేఖ వద్ద కంచె ఉండేది కాదు. రాకపోకలు కూడా అంత కష్టంగా ఏం ఉండేవి కాదు. కంచె ఆ తరువాత కాలంలో వచ్చింది. అప్పట్లో అటూ ఇటూ కూడా పెళ్లి సంబంధాలు ఉండేవి. ఆ విధంగా కలుపుకున్న సంబంధమే ఈ సెహమత్ ఖాన్ది. ఈ కథనే సినిమా కథగా తీసి రాజీ అనే సినిమాగా వచ్చినప్పుడు అది అఖండ విజయాన్ని సాధించడం మనందరం గమనించాం. ఇటువంటి వీర వనితలు ఉన్న దేశంలో మనం పుట్టినందుకు నిజంగా మనం గర్వించాలి. మళ్ళీ వారం మరిన్ని విశేషాలని చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్కారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం అక్టోబర్ 30, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.